ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చేను కబుర్లు కార్యక్రమ శ్రోతలకు నా నమస్కారాలు మరియు శుభాకాంక్షలు. రైతులకు సేవ చేయటానికి ఎల్లప్పుడూ ముందుండే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలనే కాకుండా వ్యవసాయ విద్యార్థులను కూడా రైతు సేవలో భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో చేను కబుర్లు అనే వినూత రేడియో కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిచే జనవరి 26 2015లో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, గ్రహ విజ్ఞానము, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మనం ఏదైతే మనం పండించిన పంటలకు విలువ జోడించటం అని అంటాము అది, అదేవిధంగా వ్యవసాయ ఇంజనీరింగ్ విద్యార్థులు, అనగా విద్యార్థులు ఈ ప్రాసెసింగ్ గురించి కానివ్వండి, ఫార్మ్ మెషినరీ గురించి కానివ్వండి, ఇరిగేషన్ గురించి కానివ్వండి, నీటి యాజమాన్యం గురించి చదివే విద్యార్థులు కూడా ఇందులో పాల్గొని రైతులకు ప్రతి బుధవారం 1:30 to 2 వరకు ఆకాశవాణి హైదరాబాద్ ఏ కేంద్రం ద్వారా వ్యవసాయంలో నూతన సాంకేతిక పద్దతులను తెలంగాణ యాసలో వివరించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీయటము, వారిలోని వాక్చాతుర్యాన్ని మరియు విజ్ఞానాన్ని జింగిల్స్, నాటిక, పాటలు, చర్చాగోష్ఠి మరియు ఇంటర్వ్యూ ద్వారా వ్యవసాయ సమాచారాన్ని రైతులకు అందించడం జరుగుతూ ఉన్నది. మీకందరికీ తెలుసు, వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రైతుల ఆదాయాన్ని పెంచడానికి నూతన వంగడాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల వినియోగం కొరకు రూపొందించడం జరుగుతూ ఉన్నది గత 5 to 6 ఇందులోని అంశాలపై మా విద్యార్థులు రేడియో కార్యక్రమాలను రూపొందించి రైతులకు సమాచారం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా తడి పొడి పద్దతిలో వరి సాగు చేయటం, ఎందుకంటే మనకందరికీ తెలుసు నీరు ఈరోజు ఎంతో ముఖ్యమైనది మరియు మనం దాన్ని కాపాడుకోవాలి కాబట్టి ముందు తరాలకు వరిని మనము సాంప్రదాయ పద్దతిలో పండించకుండా అరతడి పంటగా, అంటే నీరు నిల్వ ఉంచకుండా ఏ విధంగా పండించవచ్చో, బిందు సేద్యము, తుంపర్ల సేద్యము, భూసార మరియు సాగునీటి పరీక్ష ఫలితాలు, వాటిని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు, వాటి వలన ఏ విధంగా లాభం పొందవచ్చు, ఏ విధంగా ఎరువుల యాజమాన్యం మనం చేపట్టవచ్చు, ఈ అంశాలు, నీటి కుంటల ఉపయోగాలు, ఫార్మ్ పాండ్స్ అని అంటాం మనం, వర్మి కంపోస్టు, నాణ్యమైన విత్తన తయారీ, ఎప్పటికప్పుడు రైతులకు మనం ఏవైతే కొత్త వంగడాలు తీసుకువస్తున్నామో వాటికి సంబంధించి విత్తన ప్రోగ్రాం ఏదైతే యూనివర్సిటీలో బ్రీడర్ సీడ్ ప్రోగ్రాం కానివ్వండి, సర్టిఫైడ్ సీడ్ ప్రోగ్రాం కానివ్వండి ఏదైతే మనం చేస్తున్నామో వాటి ద్వారా రైతులకు మనం ఎప్పటికప్పుడు సర్టిఫైడ్ సీడ్ వాడినట్టయితే ఎటువంటి లాభాలు మనం పొందవచ్చు, ఏ విధంగా ఉత్పాదకత పెంచుకోవచ్చు అన్న విషయాలను, పుట్టగొడుగుల పెంపకము, వ్యవసాయంలో యాంత్రీకరణ, మనకు తెలుసు ఈరోజు లేబర్ పెద్ద సమస్యగా మారింది, మనకు ఏది లేబర్ దొరకటం లేదు, అందరూ కూడా పట్టణాలకు తరలిపోతున్నారు కాబట్టి మనకు ఇది ఒక పెద్ద సమస్యగా మారింది కాబట్టి రైతులను యాంత్రీకరణ వైపు మరలించడానికి ప్రోత్సహించటము, మెట్ట సాగులో స్త్రీలకు శ్రమ తగ్గించే పరికరాలను డెవలప్ చేయటము, పోషకాహార ఆవశ్యకత, కరోనా సమయంలో తీసుకోవాల్సిన ఆహారము, మధుమేహం ఉన్నవారు కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశాల మీద శ్రోతలకు సమాచారం అందించడం జరిగింది. చేను కబుర్లు కార్యక్రమం ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు దాదాపు 299 ఎపిసోడ్స్ ప్రసారాన్ని పూర్తి చేసుకుని 300 ఎపిసోడ్లోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఇందులో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క శుభాకాంక్షలు మరియు శుభాభినందనాలు. ఇక ముందు కూడా మరిన్ని వినూత కార్యక్రమాలతో వ్యవసాయ విద్యార్థులు ఎల్లప్పుడూ రైతు సేవకై అంకిత భావంతో పనిచేస్తూ రైతుల జీవితంలో వెలుగురేఖలు విరజిమ్మాలని ఆశిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహణలో ముఖ్య పాత్ర పోషించిన ఎలక్ట్రానిక్ వింగ్, ఇతర సిబ్బంది, గ్రహ విజ్ఞాన కళాశాల విస్తరణ విభాగం సిబ్బంది మరియు వివిధ కళాశాలల చేను కబుర్ల కోఆర్డినేటర్లకు ప్రత్యేకంగా పేరు పేరిన అభినందనలు నేను తెలుపుతున్నాను. ఇక ముందు కూడా వారు దీన్ని పెద్ద ఎత్తున రైతులకు లాభం చేకూరే విధంగా ప్రోగ్రామ్స్ రూపొందించి రైతుల ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ జై హింద్ జై తెలంగాణ.
రైతు సోదరులకు నమస్కారం. ప్రతి వారం లాగే ఈ వారం కూడా చేను కబుర్లు అనే కార్యక్రమంలో ఓ కొత్త అంశంతో మీ ముందుకు వచ్చాము. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం చేను కబుర్లు కార్యక్రమం శ్రోతలకు స్వాగతం. ఈ రోజు మీకు యాసంగి ఆవాల పంట సాగు మెలకువలు తెలియజేయడానికి వ్యవసాయ కళాశాల పాలెం 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులం మీ ముందుకు వచ్చాం. మంగనూరు అనే గ్రామంలో కురుమయ్య, జానకమ్మ మరియు వ్యవసాయ శాస్త్రవేత్త యాసంగి ఆవాల గురించి ఈ విధంగా సంభాషిస్తున్నారు. మరి వారి ముచ్చట్లేంటో చూద్దామా. ఓ జానకమ్మ, మీ మొక్కజేను కోతకొచ్చినట్టుంది.
అవును కురుమయ్య, కోతకొచ్చింది. కూలీలు దొరుకుతలేరు. జర ఎవరైనా దొరికితే తీసుకురారాదు.
అందరి పంటలు ఇప్పుడే కోతకొచ్చినాయి కదా, జర కూలీలు దొరకడు కష్టమైతుందిలే.
అవును కురుమయ్య, నేను 2 రోజుల నుంచి వెతుకుతున్నా, దొరుకుతనే లేరు.
ఆ జానకమ్మ, కూలీలను వెతుకుతున్నా అంటే కదా, దొరికినరా మరి?
లేదు కురుమయ్య, దొరకలేదు. ఇంకా వెతుకుతనే ఉన్నా. అవును, మీ మొక్కజొన్న చేను కోత అయిపోయిందా?
ఇంకా కొంచెం ఉంది, రేపైతే అయిపోతుంది జానకమ్మ. మాదైపోయినాక మీ చేనికే పంపిస్తలే కూలీలందరినీ.
ఆ సరే కురుమయ్య.
హమ్మయ్యా, మొక్కజొన్న చేను కోత అయిపోయింది. అవును జానకమ్మ, కూలీలను పంపినా గదా, మరి మీ మొక్కజొన్న కోత ఎంతవరకొచ్చింది?
మా కోతంతా అయిపోయింది కురుమయ్య.
ఓ అట్లనా, మరి దిగుబడి ఎంతొచ్చింది జానకమ్మ?
తక్కువనే వచ్చింది కురుమయ్య.
ఎందుకట్లా తక్కువ వచ్చింది?
చూస్తివి కదా కురుమయ్య, కత్తెర పురుగు పడి మా పంటంతా నాశనమైంది. అవును కురుమయ్య, మీకెట్లొచ్చింది దిగుబడి?
మాకు కూడా దిగుబడి అంతంత మాత్రమే వచ్చింది జానకమ్మ. ఈ యాసంగిలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చే పంట ఏదైనా ఉంటే చెప్పరాదు?
నేనైతే ఆవాలేద్దాం అనుకుంటున్నా కురుమయ్య, నువ్వు కూడా అదే వేస్తే బాగుంటుంది.
ఆవాల పంటనా? దాని గురించి ఏం తెలుసని ఎప్పుడేసినామని ఈసారి ఏమంటున్నావు?
అవును కురుమయ్య, ఆ పంట గురించి అంతంత మాత్రమే తెలుసు. పోయిన ఏడాది మాకైనా వాళ్ళు ఈ పంట వేస్తే మస్తు దిగుబడులొచ్చినాయి. అందుకే నేను కూడా ఈ ఏడాది ఈ పంట వేద్దాం అనుకుంటున్నా.
వేద్దామనైతే అనుకుంటున్నాం కదా, కానీ దీని సాగు చేసేదెట్లా, ఆ పంటను కాపాడేదెట్లా?
ఈ మధ్య ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు మన జిల్లాలో అందుబాటులోకి వచ్చారు. ఏ పంట గురించైనా సలహాలు సూచనలు ఇస్తారంట కురుమయ్య.
ఈ వ్యవసాయ శాస్త్రవేత్తలు జిల్లాలో ఎక్కడ ఉంటారమ్మా?
ఈ వ్యవసాయ శాస్త్రవేత్తలు మన జిల్లాలో ఏరువాక కేంద్రాల్లో, కేవీకేలో అందుబాటులో ఉన్నారంట కురుమయ్య.
ఈ ఏరువాక కేంద్రం ఎక్కడ ఉంటుంది జానకమ్మ?
ప్రతి జిల్లాలో ఈ ఏరువాక కేంద్రం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉంటుంది. ఈ వ్యవసాయ మార్కెట్ యార్డ్ కి వచ్చి రైతులంతా తమ వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకునేటప్పుడు కలవచ్చు, మరియు ఫోన్ ద్వారా కూడా మాట్లాడవచ్చు కురుమయ్య.
ఈ ఏరువాక కేంద్రాల్లో సైంటిస్టులు ఏం చేస్తారు, మన ఆవాల పంటకి ఎలా ఉపయోగపడతారు జానకమ్మ?
ఆవాల సాగు, వాటి రకాలు, చీడపీడలు సోకినప్పుడు సలహాలు సూచనలు ఇవ్వడానికి ఉపయోగపడతారు కురుమయ్య.
ఆ మంచి ఉపాయం చెప్పినావు, పోయి కలుద్దాంపా.
దండాలమ్మా.
దండాలు మేడం, నా పేరు కురుమయ్య.
నా పేరు జానకమ్మ.
మేం మంగనూరు నుండి వచ్చాం.
ఆ నమస్కారం, వచ్చి ఇలా కూర్చోండి. ఏం కురుమయ్యా, మీ మొక్కజొన్న పంట సంగతేంటి? నేను చెప్పిన సూచనలన్నీ పాటించావా లేదా?
ఆ, పాటించినా మేడం.
ఆ, అవునా కురుమయ్యా? మరి దిగుబడుల సంగతేంటి, ఎలా వచ్చాయి?
దిగుబడులు అంతంత మాత్రమే వచ్చినాయమ్మా.
అయ్యో అలాగా, ఎందుకంటావు కురుమయ్యా?
మీరు చెప్పినవన్నీ పాటించిన, కానీ నీటి తడులు క్రమంగా ఇవ్వనందుకు దిగుబడి తగ్గిందమ్మా.
అరేరే, నీటి తడులు ఇవ్వకపోతే ఎలాగా కురుమయ్యా? నీటి తడులు క్రమంగా ఇవ్వండి ఇప్పటి నుండైనా సరే.
అట్లనే మేడం, తప్పకుండా.
యాసంగిలో ఏం పంట వేద్దామనుకుంటున్నారు కురుమయ్యా?
ఈసారి మేము ఆవాలేద్దామనుకుంటున్నాం మేడం. ఈ పంట గురించి మాకు బొత్తిగా ఏమీ తెలియదు, మీ దగ్గర సూచనలు సలహాలు తీసుకుందామని వచ్చినాం మేడం.
ఆ, తప్పకుండా చెప్తాను జానకమ్మ. మన దేశంలో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న నూనె గింజల పంట ఇదే. మంచి పంట ఎన్నుకున్నారు. తక్కువ నీరుతో సులభ యాజమాన్యంతో ఈ పంటను సాగు చేయవచ్చు.
ఈ నల్లరేగడి భూముల్లో ఈ పంట సరిగ్గా పండుతుందంటారా మేడం?
ఆ కురుమయ్యా, ఎందుకు పండదు? ఈ నల్లరేగడి నేలలోనే ఎక్కువ దిగుబడి వస్తుంది. మీ భూములు ఈ పంటకు చాలా అనుకూలమైనవి.
మరి ఈ పంట నల్లరేగడి నేలలోనే పండుతదా మేడం?
లేదమ్మా జానకమ్మ, ఈ పంటని తేలికపాటి నేలలు, ఒండ్రు నేలల్లో కూడా పండించవచ్చును. ఇది నల్లరేగడి నేలల్లోనే మంచి దిగుబడి వస్తుంది.
అవునా మేడం? విత్తన మోతాదు గురించి జర చెప్పరాదు మేడం?
తప్పకుండా చెప్తాను కురుమయ్యా. ఎకరానికి 2 నుండి 2.5 కేజీల విత్తన మోతాదు సరిపోతుంది.
విత్తే దూరం గురించి కొంచెం చెప్పండి మేడం.
వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 నుండి 20 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తాలమ్మా.
విత్తనాలు చిన్నగుంటాయి కదా మేడం, విత్తేటప్పుడు ఎక్కువ పడితే ఎలాగమ్మా? మీరు చెప్పిన విత్తన మోతాదు సరిపోతుందా? ఎకరానికి 2 కేజీలే వేయాలంటే ఎట్లమ్మా?
మీరు విత్తే ముందు ఎకరానికి సరిపడే విత్తనానికి కనీసం 5 కేజీల ఇసుక కలిపి గొర్రు సహాయంతో విత్తుకోవాలి.
మరి దీనికి విత్తన శుద్ధి ఏమైనా చేయాలా మేడం?
మంచి ప్రశ్న వేశావు జానకమ్మ. విత్తన శుద్ధి చేయాల్సిందే కదా. కిలో విత్తనానికి 3 గ్రాముల క్యాప్టాన్తో విత్తన శుద్ధి చేయాలి.
ఎక్కువ దిగుబడి వచ్చే రకాల గురించి కొంచెం చెప్పండి మేడం.
ఎందుకు చెప్పను? తప్పకుండా చెప్తాను కురుమయ్యా. పూసా అగ్రాణి, వరుణ, పూసా మహక్, నరేంద్ర అగేతి.
మరి ఈ రకాలు సుమారుగా ఎంత దిగుబడి ఇస్తదంటారు మేడం?
నేను చెప్పిన రకాలన్నీ ఎక్కువ దిగుబడి ఇచ్చే రకాలే జానకమ్మ. ఈ రకాలు వేయడం వలన 120 నుండి 125 రోజుల్లో 6 నుండి 8 క్వింటాల దిగుబడి వస్తుంది.
మరి ఏ ఎరువులు వేసుకోవాలో జర చెప్పండి మేడం.
ఎకరానికి 2 నుండి 3 టన్నులు పశువుల ఎరువుని విత్తే ముందు వేసుకోవాలి. నత్రజని, భాస్వరం మరియు పొటాషియం వేసుకోవాలి.
ఎంత మోతాదులో వేసుకోమంటారమ్మా?
నత్రజని 24 కేజీలు, భాస్వరం 16 కేజీలు, పొటాషియం 16 కేజీలు ఇచ్చే ఎరువులను ఒక ఎకరానికి వేసుకోవాలి. రెండవ దఫా నత్రజని పూత వచ్చే ముందు వేసుకోవాలి.
నత్రజని మొత్తం ఒకేసారి ఎందుకు వేసుకోవద్దమ్మా?
అదా కురుమయ్యా, మనం ఒకేసారి నత్రజనిని పొలంలో వేసుకున్నట్టయితే గనుక మనం ఏదైతే నీటిని పొలంలో పెడుతున్నామో ఆ నీటితో నత్రజనిలో ఉన్న నైట్రోజన్ నైట్రేట్ రూపంలో నీళ్లతో పాటు నేల లోపల పొరలోకి పోయి కొట్టుకుపోతుంది. దీనిని అధిగమించడానికి నత్రజనిని దఫాల వారీగా 2 సార్లు వేసుకోవాలి.
మరి విత్తనాలన్నీ చిన్నగుంటాయి కదా మేడం, విత్తేటప్పుడు ఎక్కువ విత్తనాలు పడి గుత్తులుగా మొలకెత్తితే దాన్ని అధిగమించడం ఎలా మేడం?
చెప్తాను జానకమ్మ. మొలకెత్తిన 3 వారాలలో కుదురుకి ఒక్క మొక్క ఉండేలా మొక్కలన్నీ పలచన చేసుకోవాలి.
కలుపు యాజమాన్యం గురించి కొంచెం చెప్పండమ్మా.
యాజమాన్యం గురించా? చెప్తాను విను. పైరు 30 మరియు 60 రోజుల దశలో వరుసల మధ్య కలుపు మొక్కలు తీయాలి.
ఈ పంటని ఎంత నీటితో సాగు చేయొచ్చో చెప్పండి మేడం.
ఈ పంట సాగుకు 1 ఎకరానికి 300 నుండి 400 మిల్లీలీటర్ల నీరు సరిపోతుంది కురుమయ్యా.
పంటకి ఎన్ని తడులు ఇయ్యాలి మేడం?
3 నుండి 4 తడులు ఇస్తే మంచి దిగుబడులు వస్తాయి జానకమ్మ.
ముఖ్యంగా ఏ దశలో నీటి తడులు ఇవ్వాలి జర చెప్పండి మేడం.
కొమ్మలు ఏర్పడే దశ మరియు పూత కాయలు ఏర్పడే దశల్లో నీటి తడులు ముఖ్యంగా ఇవ్వాలి. మీకు అధిక దిగుబడి రావాలంటే అంతర పంటలు కూడా వేసుకోవచ్చును.
అంతర పంటలా మేడం? మేమెప్పుడు వేయలేదే.
అంతర పంటలే జానకమ్మ. అంతర పంటలు వేయడం వలన నష్టాన్ని అధిగమించవచ్చు. ఈసారి నా మాట విని అంతర పంటలు వేయండి.
ఏమేమి అంతర పంటలు వేసుకోవచ్చు మేడం జర చెప్పండి.
చెప్తాను విను కురుమయ్య. శనగ, ఆవాలు 5:1 నిష్పత్తిలో లేదా 3:1 నిష్పత్తిలో వేసుకోవచ్చును.
సాగు గురించి ఇప్పుడు మంచి అవగాహన వచ్చింది మేడం.
అవును, ఆవాల పంటలో వచ్చే తెగుళ్ళు పురుగులు గురించి కూడా సలహాలు సూచనలు ఇవ్వండి మేడం.
సరే కురుమయ్య. సాధారణంగా ఆవాల పంటలో సాఫ్లై తెల్లతుప్పు తెగులు కనిపిస్తూ ఉంటాయి.
తెల్లతుప్పు తెగుళ్ల లక్షణాలు ఎలా ఉంటాయి మేడం?
ఆకులపై బుడిపెల్లాంటి పదార్థం ఏర్పడుతూ ఉంటుంది.
మరి దానికి నివారణ ఏంది?
ఈ తెగుళ్ల నివారణకు మెటాలాక్సిల్ అనే శిలీంద్ర నాశిని 6 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి కురుమయ్య.
మరి సాఫ్లై లక్షణాలు ఎలా కనిపిస్తాయి మేడం?
ఈ పురుగు ఆకుల పైన చిన్న చిన్న రంధ్రాలు చేస్తుంది. ఈ నెలను మాత్రమే మిగులుస్తుంది.
మరి సాఫ్లైని ఎట్లా నివారించాలి మేడం?
ఎసిఫెట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి జానకమ్మ.
ఆవాల మొక్క ఎదగడం లేదు, అలాగే నల్లటి జిగురు పదార్థం కనిపిస్తుంది. ఇది ఎందువల్ల అంటారమ్మా?
అదా కురుమయ్య, ఇది పేనుబంక అంటారు. పేనుబంక సోకిన ఆకులు ముడుచుకుపోయి మొక్కలు ఒడిలిపోయి చనిపోతాయి కురుమయ్య.
మరి దీనిని నివారించడం ఎలా మేడం?
ఈ పురుగు నివారణకు డైమీథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్ల నీటి కలిపి పిచికారీ చేయాలి.
మరి ఈ పంట కోత లక్షణాలు ఏంటమ్మా?
పంట పక్వానికి వచ్చినప్పుడు కాయలు పసుపు రంగుకు మారుతాయి.
అప్పుడు కోయొచ్చా అమ్మా?
కోయొచ్చు కురుమయ్య. మొక్కల్ని కోసి ఎండిన తర్వాత కర్రలతో కొట్టి విత్తనాన్ని కాయల నుండి వేరు చేయాలి. తర్వాత కాయలను ఎండబెట్టుకోవాలి.
తేమ ఎంత శాతం ఉండే వరకు ఎండబెట్టాలమ్మా?
విత్తనాలలో తేమ 8-9% వరకు వచ్చేలా ఎండబెట్టుకోవాలి. ఈ రకంగా ఆవాల పంటను సాగు చేసినట్లయితే దిగుబడి 5-6 క్వింటాలను సాధించవచ్చును.
మరి ఈ పంటకి మార్కెట్ ధరలు ఎలా ఉంటాయి మేడం?
ఈ పంటకి మార్కెట్ ధరలు కూడా స్థిరంగానే ఉంటాయి, కాబట్టి ఈ పంట వల్ల లాభాలు ఎక్కువగా వస్తుంటాయి.
మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పి ఆవాల పంటను లాభసాటిగానే కాకుండా సులభంగా పండించవచ్చు అనే ఒక నమ్మకం కలిగించారు.
ధన్యవాదాలమ్మా.
ధన్యవాదాలు.
అందరికీ నమస్కారం. ఈ వారం మన చేను కబుర్లలో బాలల హక్కులు మరియు బాధ్యతల గురించి తెలుసుకున్నాము. నేటి బాలలే రేపటి పౌరులు అన్న నానుడిని బట్టి బాలల సంరక్షణ దేశానికి చాలా ముఖ్యం. స్వేచ్ఛ, స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు మొదలైన వాటన్నిటికీ సుదీర్ఘ పోరాట చరిత్ర ఉంది. వాటిని సాధించే క్రమంలో గొప్ప అనుభవాల్ని సంపాదించాం. కానీ ఆ స్వేచ్ఛ, స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల విస్తారంలోకి పిల్లల్ని మాత్రం చేర్చాం. నేటి ఈ ప్రజాస్వామ్య ప్రపంచంలో సైతం తల్లిదండ్రులు, టీచర్లు, పనిచేసే చోట్ల యజమానులు, ఇంకా బయట కొన్ని చోట్ల పెద్దవాళ్లు పిల్లల్ని కొట్టడం, తిట్టడం, అవమానించటం, స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకోవటం, సరైన ఆహారం అందించకపోవటం జరుగుతోంది. ఇది ఘోరమైన నేరం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మానవ హక్కుల దృక్పథం అనేక కోణాల్లో సమాజంలోకి చొచ్చుకొని పోయింది. కానీ పిల్లల హక్కుల గురించిన జ్ఞానం గాని, చైతన్యం గాని, ప్రయత్నం గాని అంతగా జరగలేదు. కనుక తల్లిదండ్రులకు పిల్లల మీద సర్వహక్కులు ఉంటాయనుకునే దుష్టనీతి నుంచి మనం ఇంకా బయటపడలేదు. అత్యంత విచారకరమైన విషయం ఏంటంటే బుద్ధిజీవులనబడే వాళ్ళు కూడా దారిద్ర్యం, నిరుద్యోగం, వివక్షత వంటి పరిస్థితుల్ని మూల కారణాలుగా పరిగణిస్తూ పిల్లలకు చేస్తున్న అన్యాయాన్ని సమర్థిస్తున్నారు. అందుకే పిల్లల హక్కులు, పిల్లల సంరక్షణ అనే దృక్పథాలు బలపడడానికి ఒక బృహత్ ప్రచారం, ఒక ఉద్యమం అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్య సమితి 1989 బాలల హక్కుల అంతర్జాతీయ ఉడంబడికను రూపొందించింది. రెండు దేశాలు తప్ప ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ ఈ ఉడంబడికను ఆమోదించాయి. భారత ప్రభుత్వం 1992 డిసెంబర్ 11 ఈ ఉడంబడికను ఆమోదించి సంతకం చేసింది. ఈ తీర్మానంలో పేర్కొన్న బాలల హక్కుల్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అలాగే పిల్లల హక్కుల్ని పరిరక్షించడానికి ఎవరికైనా హక్కునిస్తుంది ఈ తీర్మానం. ఇప్పుడు ఈ తీర్మానం యొక్క మార్గదర్శక సూత్రాలు, అన్ని హక్కులకు సాధారణంగా ఉండే నియమాలేంటో విందాం. ముందుగా ఆర్టికల్ 1. ప్రస్తుతం చర్చించిన సదస్సు ప్రకారం 18 సంవత్సరాల వయసులోపు మానవులు బాలలుగా పరిగణించబడతారు. ఆర్టికల్ 2. ఈ సదస్సులో తీర్మానించిన బాలల హక్కులను భాగస్వామ్య దేశాలు ఆ పిల్లల తల్లిదండ్రుల, వారి సంరక్షకుల కులం, జాతి, వర్గం, భాష, మతం, రాజకీయ అభిప్రాయం, జాతీయత, తెగ, అంతస్తు, సామర్థ్యం, పుట్టుక, మరి ఏ ఇతర హోదాలను బట్టి వివక్షత చూపకుండా బాలలందరికీ సమానంగా హక్కును కల్పించాలి. ఆర్టికల్ 3. భాగస్వామ్య దేశాలు బిడ్డ శ్రేయస్సుకు అవసరమైన శ్రద్ధ, సంరక్షణ, బాధ్యత తీసుకోవాలి. దానితో పాటు బిడ్డ యొక్క తల్లిదండ్రుల, చట్టబద్ధ సంరక్షకుల, చట్టపరంగా బిడ్డకు బాధ్యులైన ఇతర వ్యక్తుల యొక్క హక్కులు, విధులను దృష్టిలో ఉంచుకోవాలి. ఆర్టికల్ 4. ఈ సదస్సులో గుర్తించిన హక్కులను అమలు జరపడం కోసం భాగస్వామ్య దేశాలు తగిన శాసనపరమైన, పాలకపరమైన కార్యక్రమాలను చేపట్టాలి. ఆర్టికల్ 6. జీవించే హక్కు బాలల జన్మ హక్కుగా భాగస్వామ్య దేశాలు గుర్తిస్తున్నాయి. పిల్లల మనుగడకు, వారి అభివృద్ధికి భాగస్వామ్య దేశాలు ఛాయాశక్తిలా కృషి చేస్తున్నాయి. ఆర్టికల్ 12. అందుకోసం జాతీయ చట్ట నిబంధనల పరిధిలో బిడ్డ ప్రత్యక్షంగా గాని, వేరొక ప్రతినిధి ద్వారా గాని, ఒక సంస్థ ద్వారా గాని, కోర్టులో, పాలక వ్యవస్థలో తన గోడు వినిపించుకునే అవకాశం బిడ్డకు ఇవ్వబడుతుంది. అభివృద్ధి మరియు జీవించే హక్కు. ఆర్టికల్ 7. బిడ్డ పుట్టగానే పేరు నమోదు చేయించుకునే హక్కు ఉంది. జాతీయతను, జ్ఞానం, తల్లిదండ్రుల సంరక్షణ పొందే హక్కు కూడా కలిగి ఉంటారు. ఆర్టికల్ 20. కుటుంబ జీవనం కోల్పోయిన బిడ్డలకు లేదా కుటుంబ వాతావరణంలో తమ ఇష్టాయిష్టాలకు అవకాశం లేని పిల్లలకు ప్రభుత్వం రక్షణ సహాయం కల్పించాలి. ఆర్టికల్ 23. మానసికంగా, శారీరకంగా వికలాంగులైన పిల్లలు సంపూర్ణమైన గౌరవమైన జీవితాన్ని గడపాలి. వారి గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. ఆర్టికల్ 24. అత్యున్నతమైన ఆరోగ్య ప్రమాణాలను పొందేందుకు, రోగానికి చికిత్స పొందేందుకు, ఆరోగ్యాన్ని తిరిగి పొందేందుకు బిడ్డకు ఉన్న హక్కులను భాగస్వామ్య దేశాలు గుర్తించాలి. ఆర్టికల్ 25. శారీరక, మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం సంబంధిత అధికారులు నిర్దేశించిన ఒక శిశువుకు చికిత్స చేసే క్రమంలో భాగస్వామ్య దేశాలు ఆ బిడ్డకు ఉన్న హక్కులను, ఇతర పరిస్థితులను గుర్తించాలి. ఆర్టికల్ 27. బిడ్డ యొక్క శారీరక, మానసిక, భౌతిక, నైతిక, సాంఘిక అభివృద్ధికి అనువుగా జీవన ప్రమాణాన్ని కలిగి ఉండటం అనేది ప్రతి బిడ్డకు ఉండే సాధారణ హక్కు. బిడ్డ తల్లిదండ్రులు, సంరక్షక బాధ్యులు తమకు ఉన్న ఆర్థిక స్తోమత, సామర్థ్యం, జీవన పరిస్థితుల్ని బిడ్డ అభివృద్ధి కోసం వినియోగించటం వారి ప్రాథమిక బాధ్యత. ఆర్టికల్ 28. బిడ్డకు చదువుకునే హక్కు ఉంది. ఈ హక్కు సమాన అవకాశాల ప్రతిపాదికతో ప్రగతిశీలంగా ఉండాలి. సాధారణ విద్య, వృత్తి విద్యలతో ఉండే వివిధ రూపాల సెకండరీ విద్యాభివృద్ధిని ప్రోత్సహించటం, వాటిని బాలలందరికీ అందుబాటులో ఉండేలా, అవసరమైతే ఆర్థిక సహాయం, ఉచిత విద్య అందించటం వంటి చర్యలు తీసుకోవాలి. ఆర్టికల్ 30. ఏ దేశంలోనైనా తెగపరంగా, మతపరంగా, భాషాపరంగా మైనారిటీ ప్రజలు ఉండే, అలాంటి మైనారిటీ వర్గాలకి చెందిన బిడ్డకు ఆ మైనారిటీ వల్ల కలిగే ప్రయోజనాలను ఆచరించే హక్కు ఉంటుంది. ఆర్టికల్ 31. విశ్రాంతి, విరామాలకు, ఆడుకునేందుకు, వినోదించేందుకు, వయసుకు తగ్గట్లుగా కళలు సాంస్కృతిక జీవనంలో స్వేచ్ఛగా పాల్గొనేందుకు బిడ్డకు హక్కు ఉంటుంది. రక్షణ హక్కులు ఆర్టికల్ 19. తల్లిదండ్రులు గాని చట్టబద్ధ సంరక్షకులు గాని పిల్లల పెంపకం చేస్తున్న ఏ వ్యక్తి గాని పెంచేటప్పుడు తిట్టినా కొట్టినా అసభ్యంగా ప్రవర్తించిన లైంగిక దూషణ చేసిన దోపిడీ చేసిన గాయపరిచిన దౌర్జన్యం చేసిన ఎలాంటి మానసిక శారీరక హింస పెట్టినా వారిని సంరక్షించేందుకు భాగస్వామ్య దేశాలు చట్టపరంగా పాలనా పరంగా తగు చర్యల్ని చేపట్టాలి. ఆర్టికల్ 32. ఆర్థిక దోపిడీ నుండి బిడ్డను రక్షించాలి. తన చదువుకు ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా ఉండే పనుల నుండి బిడ్డను రక్షించాలి. ఆర్టికల్ 36. బిడ్డ సంక్షేమానికి సంబంధించిన అంశాలకు ఏ రూపంలో ఉన్నా హానినైనా దోపిడీనైనా ఎదుర్కొని భాగస్వామ్య దేశాలు బిడ్డను రక్షించాలి. ఆర్టికల్ 34. భాగస్వామ్య దేశాలు అన్ని రకాల లైంగిక దూషణ లైంగిక దోపిడీ నుండి బిడ్డను రక్షించే చర్యలు వ్యభిచారం తదితర అక్రమ లైంగిక వ్యవహారాల్లో పిల్లల్ని వినియోగించే దోపిడీని అరికట్టాలి. ఆర్టికల్ 37. పిల్లలను శారీరకంగా క్రూరంగా అమానుషంగా నికృష్టంగా శిక్షించరాదు. 18 సంవత్సరాల లోపు వయసు పిల్లలకు విడుదల చేయటానికి వీల్లేని నేరాల్లో ఉరిశిక్ష గాని యావజ్జీవ శిక్ష గాని విధించరాదు. నిర్బంధంలో ఉన్న బిడ్డ తన నిర్బంధం గురించి న్యాయస్థానంలో చట్టబద్ధంగా పోరాడేందుకు చట్టాన్ని ఇతర సహాయాన్ని తీసుకునే హక్కు ఉంటుంది. చట్టరహితంగా లేదా నిరంకుశంగా బిడ్డ స్వేచ్ఛను అరికట్టరాదు. బిడ్డను అరెస్ట్ చేయటం గాని నిర్బంధించటం గాని జైలులో ఉంచటం గాని చట్టబద్ధంగానే చేయాలి. భావ ప్రకటన హక్కులు ఆర్టికల్ 13. భావ ప్రకటన స్వాతంత్రం పిల్లల హక్కుగా ఉంటుంది. నేర్చుకునేందుకు స్వేచ్ఛ సరిహద్దులతో పని లేకుండా ముఖ్య సమాచారాన్ని అన్ని రకాలైన అభిప్రాయాలను అందుకునేందుకు స్వేచ్ఛ కూడా ఈ హక్కులో అంతర్భాగమై ఉంటాయి. మౌఖికంగా గాని లిఖిత రూపంలో గాని ముద్రణ రూపంలో గాని కళారూపంలో గాని బిడ్డ ఎంచుకునే ఏ ఇతర మాధ్యమం ద్వారానైనా జ్ఞానాన్ని పొందవచ్చు. ఆర్టికల్ 16. పిల్లల పట్ల నిరంకుశంగా ప్రవర్తించరాదు. పిల్లల ఏకాంతంలో కుటుంబంలో గృహ వాతావరణంలో వారి సంప్రదింపుల్లో చట్టవిరుద్ధంగా దాడి చేయరాదు. ఆర్టికల్ 17. ప్రసార మాధ్యమం యొక్క ప్రాముఖ్యతను భాగస్వామ్య దేశాలు గుర్తించాలి. విభిన్న రీతులలో ఉన్న జాతీయ అంతర్జాతీయ సమాచారాన్ని ఈ మాధ్యమం ద్వారా బిడ్డకు అందించాలి. ప్రత్యేకించి బిడ్డకు సామాజిక భౌతిక నైతిక పరిపూర్ణత శారీరక మానసిక ఆరోగ్యాలను పరిజ్ఞానాన్ని ప్రసార మాధ్యమం ద్వారా అందించాలి. విన్నారు కదా శ్రోతలు, ఈ వారం మన చేను కబుర్లలో బాలల హక్కులు మరియు బాధ్యతల గురించి. వచ్చే వారం మరో అంశంతో మళ్లీ మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞాన గణికి స్వాగతం. గత వారం మేమడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాల కోసం విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరియైన సమాధానాలేమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, ఏ సమయంలో జీరో టిల్లేజ్ పద్ధతి మొక్కజొన్నలో విత్తనాలు విత్తుకోవాలి? ఆప్షన్ ఏ నవంబర్ నుంచి జనవరి మధ్యలో, ఆప్షన్ బి జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో. ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ ఏ నవంబర్ నుంచి జనవరి మధ్యలో. గత వారం రెండో ప్రశ్న, జీరో టిల్లేజ్ మొక్కజొన్న పద్ధతిలో ఎకరాకు విత్తన మోతాదు ఎంత? ఆప్షన్ ఏ 5 కిలోలు, ఆప్షన్ బి 8 కిలోలు. ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ బి 8 కిలోలు. ఈ రెండు ప్రశ్నలకు సరియైన సమాధానం పంపిన వారు వల్లాల విజయలక్ష్మి, సిల్క్ నగర్, ఆలేరు, ఎం పురుషోత్తం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, ఎన్ పార్థసారథి, పెద్ద శంకరంపేట్, రేణుశ్రీ, బొంతపల్లి, భిక్షపతి, గుమ్మాడిదల, డాక్టర్ స్వరూప, దోమల్గూడ, మాధవి, బొంతపల్లి. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపిన వారు మేఘావత్ గౌతమ్. కేవలం రెండో ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేనుకబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, యాసంగి ఆవాల పంట సాగులో ఎకరానికి విత్తన మోతాదు ఎంత? ఆప్షన్ ఏ 2 నుంచి 2.5 కేజీలు, ఆప్షన్ బి 4 నుంచి 5 కేజీలు. ప్రశ్న మరొకసారి, యాసంగి ఆవాల పంట సాగులో ఎకరానికి విత్తన మోతాదు ఎంత? ఆప్షన్ ఏ 2 నుంచి 2.5 కేజీలు, ఆప్షన్ బి 4 నుంచి 5 కేజీలు. ఈ వారం రెండో ప్రశ్న, యాసంగి ఆవాల పంటకు ఎన్ని నీటి తడులు ఇవ్వాలి? ఆప్షన్ ఏ 3-4 తడులు, ఆప్షన్ బి 5-6 తడులు. ప్రశ్న మరొకసారి, యాసంగి ఆవాల పంటకు ఎన్ని నీటి తడులు ఇవ్వాలి? ఆప్షన్ ఏ 3-4 తడులు, ఆప్షన్ బి 5-6 తడులు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండో ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరొకసారి 9550704672 కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేనుకబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేనుకబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.